మహానుభావుడు సుదర్శనుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన వశిష్ఠుడికి బాగా ఆత్మీయుడు, సూర్యవంశంలో పుట్టినవాడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. సుదర్శన మహారాజు గారికి వేటంటే బాగా ఇష్టం. ఆయనకే సుజుమ్రుడు అని కూడా మరో పేరు ఉన్నది. ఆయన బాణం వేస్తే గురి తప్పేది కదా, అందుకనే సుజుమ్రుడు అని కూడా అనేవారు. సుదర్శనుడు, సుజుమ్రుడు ఈ రెండు పేర్లు ఉన్నాయి. ఆయన ఒక రోజున కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని ఏకాకి హయమారుహ్య జగామ గహనం వనం ఒక్కడుగా తప్పిపోయి అడవిలో తోటకు వెళ్ళిపోయాడు. సాధారణంగా వేటకు వెళ్ళేవాడు పరివారంతో వెళ్ళినా వేట మీద తవ్వకంతో పరివారం ఒకవైపుకి ఆయన ఒక్కడు ఒకవైపుకి వెళ్ళిపోవడం ఒక రివాజ్ అయిపోయింది. వేట అంటే చాలా పెద్ద సప్త వ్యసనాల్లో అదొక భయంకరమైన వ్యసనం. సప్త వ్యసనాలలో వేట తోలికి వెళ్ళి బాగుబడిన వాడు ఈ సృష్టిలో ఒక్కడు లేడట. వేశ్యావరత్వం వెలది జోదంబు, జోదం కూడా అంది అడుగు పెట్టితే ఎంతమంది కృష్ణయ్యలు చూసాం, నల చక్రవర్తిని చూసాం, ధర్మరాజు చూసాం మనం. ఇంకా లోపల రోజు కొన్ని లక్షల మంది చూస్తూనే ఉన్నారు. పేకాట రాయుడు ఇవ్వండి, ఇంటికి ఒక 5 పైసలు కూడా తెల్లవాడు, భ్రష్టత్వం పొందేవాడు, అందులో బాగుపడేవాడు తక్కువగా ఉంటాడు. లాస్ వేగాస్ అనేది దానికి ఎది పెరిగితే అంత లాస్ అయిపోతుంది కదా అక్కడికి. అందువల్ల అక్కడికి వెళ్ళేవాడు ఎవడో బాగుపడతాడంటే ఏవో ఎవడో నూటికి కొట్టుకు పక్కన పెట్టి చెప్పులు లాంటి వాడు ఎక్కువ మంది భ్రష్టత్వం పొందుతారు. అందువల్ల మొదటిది సప్త వ్యసనాలలో వెలది, రెండోది జోదం, మూడోది పానం, తాగుడు కూడా అంతే, ఇంకా నాలుగోది వేట. వేట వల్ల పాండురాజు ఎంతో మంది తెచ్చిపోయారు. ఇప్పటికి కూడా అండి, వేటాడడానికి వెళ్ళి ఆ చుట్టుపక్కల మాక జంగారెడ్డి కూడా ఏరియాలో, పుట్టాయిగూడెం ఏరియాలోకి వెళ్ళి కరెంట్ దగ్గరకు షాక్ కొట్టి తెచ్చిపోయాడు ఉన్నారు. మొత్తం మీద వేట మాత్రం ఎవడి బాగు చేయదు. ఐదవది పలుకు ప్రవలనం, నోటికి వచ్చినట్టల్లా ఇతరులు తిట్టడం. అందులో 24 గంటల న్యూస్ ఛానల్స్ వచ్చాయి చెప్పక్కదా, ఎవరికి ఉత్తప్పుడు దొరకదు అవకాశం ఎప్పుడూ దొరుకుతుంది అనమాట. వాడు మహానుభావులైన పౌరాణికులు జడామడ తిట్టేవంటే అది గర్వకారణం అనమాట. ఆ ప్రశ్న వేసేవాడికి ఎందుకు పనికిరాడు వాడు? అలాంటి ఎందుకు నోట్లోంచి అక్షర ముక్క జ్ఞానం లేనటువంటి దౌర్భాగ్యులు ఒకళ్ళని పెడతారు, వాడు ఏం పంపుతాడో తెలియదు, తినేవాళ్ళు అలాగే ఉన్నారు. కాబట్టి ఈ పలుకు ప్రమాదం వ్యసనం అన్నాడు. సప్త వ్యసనాలలో భయంకరమైనది. సాధ్యమైనంత వరకు పలుకు ఎప్పుడు చాలా స్పష్టంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మనం ఇతరులకు ఉపకారం చేయడానికి మాట్లాడాలి, కానీ నోటికి వచ్చినట్టు తిట్టడానికి నాలుగొద్ది కదా అని వాడితే దానికి తగిన ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి తీరుతాం, ఇక్కడే అనుభవిస్తాం. బట్టి చచ్చిపోయేదాకా అక్కర్లా. ప్రతి వ్యక్తి నోటికి వచ్చినట్టు మహాత్ముల్ని తిడితే ఆ పాపం ఎక్కడే అనుభవించడం కళ్ళారా చూశాను. ఒక వేద పండితుడి నోటికి వచ్చినట్టు తిట్టేవాడు కూడా. ఆ చివరి రోజుల్లోనండి నాలుగు పుళ్ళు పడిపోయి అన్నం తినలేక 5 సంవత్సరాల పాటు లిక్విడ్స్ తోటి నానాయాత్ర పడి తెచ్చాడు, తెలిసిన మీకు. కాబట్టి మనమేం భయపడక్కల. ఇవాళ ఈ ఇష్టం వచ్చినట్టు వాగేటటువంటి దౌర్భాగ్యులు, వాళ్ళ పేర్లు మీరు రోజు చూస్తూనే ఉంటారు, పేపర్లో చూస్తున్నారు, న్యూస్లో చూస్తున్నారు. ఈ వాగేవాళ్ళందరికీ చివరి రోజుల్లో అదే దిక్కు అనమాట. తిండి లేక, తిప్ప లేక, రోడ్లో నీళ్లు పోసేవాడు లేక నానా బాధ పడతారు. అది చివరికి తప్పదు. కాబట్టి మహాభయంకర వ్యసనం పలుకు ప్రహ్లాదనం, నోటికి వచ్చినట్టు తిట్టడం. తర్వాత ఆరవది దండ పారుష్యం, చిన్న తప్పుకి ఎక్కువ శిక్ష వేయడం. పొరపాటుని ఈ కారు వెళ్ళి ముందు కారుని ఎంత కొట్టిందంటే అవతల వాడికి తప్పు అయినా సరే వెనక నుంచి కొట్టావు కనుక నీదే తప్పు అని వీడు అంతా చూసేస్తారే, అది కూడా తప్పే. కాబట్టి చిన్న తప్పు అయినా కొండంత శిక్ష వేయడం మహాపాపం. శిక్ష ఎప్పుడూ కూడా చట్టాన్ని బట్టి ఉండకూడదట, సమయాన్ని సందర్భాన్ని బట్టి ఉండాలి. అందుకే పూర్వం ఇక్ష్వాకువంశస్థులు కానీ లేక చంద్రవంశస్థులు కానీ వాడు కేవలం చట్టాలు రాసుకోరా, ఆ వ్యక్తి ఏ పరిస్థితులలో తప్పు చేశాడో తెలుసుకుని దానికి తగిన శిక్ష వేసేవారు. ఒకప్పుడు మహానుభావుడు పంజాబ్ని పరిపాలించిన రణజీత్ సింగ్ అని ఒక ఆయన ఉండేవాడు, చాలా గొప్ప రాజు ఆయన. ఒకసారి ఆయన ప్రజల్ని పలకరించడం కోసం వీధుల్లో తిరుగుతున్నాడు, కొంతమంది భటులు వెంట పెట్టుకుని. ఇంత చేసి 300 సంవత్సరాల క్రితం మహారాజా ఆయన. ఇంతలో ఒక రాయి వచ్చి ఆయన నుదుటికి తగిలింది, వెంటనే నుదురు పగిలింది, రక్తం పడవడా కాలింది. దాంతో భటులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంత ఆక్షణమే ఎవడరా రాయి విసిరి రాజును కొట్టింది అని ఆ చుట్టుపక్కల వెతికారు. అక్కడ ఒక ముసలావిడ దొరికింది. ఆ ముసలావిడ పెడరెక్కలు విడిచిపెట్టి ఆయన దగ్గరికి తీసుకొస్తే ఒరే ముందు ఆవిడ రెక్కలు విడిచిపెట్టండి అన్నాడు. వాళ్ళు వెంటనే విడిచిపెట్టారు. ఏం జరిగిందంటే అందులో భటులు లేచి ఈవిడేనండి రాయి పెట్టి పటక్క మిమ్మల్ని కొట్టిందండి, ఆ రాతి దెబ్బకి మహారాజు అయిన మీకే నుదురు పగిలి రక్తం కారింది, కాబట్టి దీన్ని శిక్షించాలండి అన్నాడు వాడు. నువ్వు కాస్త దూరం చూసుకో అని ఆ ముసలావాణి, అమ్మా నన్ను ఎందుకు రాతితో కొట్టావు అన్నాడే. బాబు మిమ్మల్ని కొట్టలేదు, 3 రోజుల నుంచి తిండి లేక వరమలు పడిపోతున్నాను, ఇక్కడ మామిడి చెట్టు కనపడింది, మామిడికాయలు కొట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి తిందామని ఆ కాయలకేసి విసిరాను రాయి, పొరపాటున కాయని కొట్టబోయిన ఆ రాయి గురి తప్పి నీ నుదుటికి తగిలిందండి, నన్ను క్షమించండి ప్రభు, తెలియక పొరపాటు చేశానని. వెంటనే ఆయన గుర్రం దిగి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి, ఒరే ఈవిడికి 10 ఏళ్ళకి సరిపడేటటువంటి ఆహార పదార్థాలు అన్ని ఇంటికి పంపించంటారు బంగారం అన్నట. భటులకి బతిపోయింది, మిమ్మల్ని రాతితో కొట్టిన ఈ నాతికి, ఈ సుపరాతికి ఈ బహుమానమా అంటే, వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసిన, మామిడి చెట్టు దానికి నోరు లేదు, దాన్ని రాతితో కొడితే ఏమిస్తోంది, కాయలు ఇస్తోంది. నోరు లేని చెట్టే రాతితో కొడితే కాయలు ఇస్తూ ఉంటే నోరును నేనేమి ఇవ్వాలి అన్నాడు అని ఆ తర్వాత వెంటనే చెప్పాడు. మరి ఊర్కోలారా, శిక్ష అంటే ఆవిడ కొట్టినందుకు ఆవిడ తీసుకెళ్లి చెరసాల పాలు చేయటం, చేతులు అరగడం కదరా. ఆవిడకి ఎందుకు రై విసరవలసిన కర్మ వచ్చింది, ఇప్పటికి 3 రోజుల నుంచి తిండి లేదు, నా పరిపాలనలో నా పౌరులకి తిండి లేకపోతే ఆ పాపం నాది, ఆ శిక్ష నాకు వెయ్యాలి. తిండి లేకపోబట్టి రోడ్డు మీద పడి రోడ్లకు ఉన్నటువంటి చెట్లకు ఉన్న పళ్ళు రాళ్లతో కొట్టుకు బతుకుతుంది ఆ ముసలి ఆవిడ. ఆవిడకి దుస్థితి తెచ్చిన ప్రభువుకి వెయ్యాలి శిక్ష. కాబట్టి శిక్ష అంటూ వేస్తే నాకు వెయ్యండి, మాత కొరడానికి. మహాత్ములు ఎలా ఉండేవారండి, పూర్వం శిక్షా స్మృతులను తెలుసుకుని జ్ఞానంతో పరిపాలించారు కాబట్టి ఆ రోజుల్లో మనందరం సుఖంగా ఉండేవాడు. ఇప్పుడు అసలు ఏది లేదు, చట్టం అనేది ఒక పెద్ద చట్టం కింద తయారైపోయింది. ఎందుకు శిక్ష వేస్తాడో తెలియదు, అసలు పాపత్తులు అడగ పారిపోతారు. వాడు 5,000 కోట్లు ఎక్కొట్టినా స్టేట్ బ్యాంక్కి వాడు ఈ దేశం వదిలిపెట్టి ఇంగ్లాండ్లో ఉండగలుగుతాడు. కానీ పాపం అమాయకులకి చిన్న చిన్న వాళ్ళకి వేస్తారు శిక్ష అన్నమాట. అప్పుడు దాని ఒక ఉపయోగం ఉన్నది, దానికి దండ పారుష్యము అని పేరు. ఆఖరిది 7వ వ్యసనం అర్ధదూషణము, డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టకపోవడం. ధనము సంపాదించడము, దాన్ని ఖర్చు పెట్టడం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి తీరాలి. అవసరమైన చోట ఖర్చు పెట్టడం ఇసిరి కొట్టుదనంతో, అనవసరమైన వాటి ఖర్చు పెడతారు. తెలుగు సభ దొరుకుతాడు, అందులో సినిమా వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తే పిచ్చి డ్యాన్స్కి $1,000 కట్టాడు. పద్మాధర్ గారి పురాణం దగ్గరికి వచ్చేసి $5 కట్టడానికి గుడికి హడిగిపోతాడు. ఇది అర్ధదోషణం అంటారు, ఇది వ్యసనం అంటే. ఎందుకు ఆ ఖర్చు వాళ్ళు ఏం పొద్దునికి సాయంకాలం దాకా అక్కడ ఏం చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం లేదు కదా. కాబట్టి ఏది ఎవరికి ఎలా చేయాలో అలా చేయాలి. ఇప్పుడు మహాత్ములను ఆదరించడం ఒక ఎత్తు, ఆదరించకపోవటం ఒక ఎత్తు అనమాట. ఏ మీరు చూడండి ఒక్కొక్కసారి పవిత్రమైనటువంటి గాథలు ఎంత హాస్యంగా ఉండేవంటి. ఉదాహరణకి రాళ్ళపల్లి వారిని తీసుకోండి. నేను చాలా కాలం క్రితం జంధ్యాల వారి డైరెక్టర్ స్టేషన్లో వచ్చిన సినిమా చూశాను. సులభముగా ప్రజలకి హాస్యాన్ని ఎలా అందించాలో సినిమా ఉండేది, వాళ్ళ నటన చూస్తే మనకి ఆనందం కలిగేది. ఇప్పుడు ఆ పవిత్రత పోయింది, వికృతం వస్తుంది. ఎంతసేపు ఎక్కడ కన్నాలో తల్లుకోవడమే తప్ప. చాలా కాలం క్రితం నా సాల్ట్ సాంబార్కి ద్రోహం చేయలేను మా యజమానికి, ఇప్పటికీ వచ్చిపోలేకపోతున్నాడు. చూస్తుంటే వాళ్ళకి తెలియని ఆహ్లాదం కలుగుతుంది. అదే అనమాట, అటువంటి వాటికి మనం మన సంపాదనని వ్యర్థం చేయకుండా ఖర్చు పెట్టాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఉంటారు మన అదృష్టవశాత్తు అలాంటి వాళ్ళు కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు క్రమక్రమంగా కనుమరుగుతారు. ఇప్పటికీ కూడా ప్రతిభకి లోట్లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లోపం తీసేవాళ్ళలో తప్ప అప్పుడు ఇప్పుడు మహాత్ములు ఎప్పుడూ ఉంటారు. తైతక్కలాడేటటువంటి వాళ్ళు ఉంటారు, ప్రజల్లోకి ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకెళ్లేవాళ్ళు ఉంటారు. మనకు అవకాశం ఇచ్చేటటువంటి వాళ్ళని గౌరవించాలి, అనవసరమైన వాటిని గౌరవించకూడదు. దానికి అర్ధదోషణం అంటే డబ్బుని ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో తెలియాలి. అనవసరమైన చోట ఖర్చు పెట్టకూడదు, అవసరమైనప్పుడు ఖర్చు పెట్టాలి. ఈ 7 వ్యసనాలలో ఒక్కదాని జోలికి వెళ్ళినా వాడు ప్రమాదం పొందుతాడు. ఒకవేళ వీటిలో 7 వచ్చాయనుకోండి, వాడు ఎందుకు పనికి రాకుండా భ్రష్టుడు అయిపోతాడు. అందులో సుజ్జమ్మ మహారాజు గారికి వేట ఒక్కటే కొంచెం వ్యసన, ఆ వ్యసనంలో కూడా చాలా దూరం కొట్టుకుపోయాడు. అలా వెళ్ళగా 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 ఓ చోట అంబికా వనం అని ఒక వనం కనపడింది. వేటాడి ఆడి అలిసిపోయిన ఆయన ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయని వెతికాడు. ఆ అంబికా వనంలో ఒక పెద్ద సరస్సు కనపడింది, మహాపద్మాకరం, చాలా తామర పువ్వులు ఉన్నాయి. ఆ తామర పువ్వుల కొరణలో దిగి స్నానం చేసి మంచినీళ్ళు తాగాడు. పొడ్డుకు తాగానే అందమైన స్త్రీగా మారిపోయాడు ఆయన. ఆయనకి పైన పంచిపోయింది, చీర వచ్చింది, జుట్టు పెరిగిపోయింది. అంతపోలు ఆయనకు 4 గంటలకు రెండు ఒక చక్క ఆడవాళ్ళ కొన్నట్టుగా ఒత్తుగా జుట్టు పెరిగిపోయింది. ఎందుకు నేను చంద్రబింబం లాంటి ముఖంతో ఒక అందమైన స్త్రీగా మారిపోయి అసలు తాను ఎవరో మర్చిపోయాడు. నేను ఎవరిని ఇక్కడికి ఎందుకు వచ్చానో అనుకున్నట్టు రూపం మారడంతో నేను మహారాజు అనే విషయం మర్చిపోయాడు. ఆయన స్త్రీలకుంటే సహజమైన పూర్వం సిగ్నల్ ఒకటి ఉండేది అండి, అందుకని కొంచెం సిగ్గు గ్రహిస్తూ అటు ఇటు తిరగడం మొదలు పెట్టాడు. ఆయన సరిగ్గా ఆ మహాసౌందర్యాన్ని చూచి చంద్రుడి కొడుకు బుధుడు ఆ సమయంలో భూలోకానికి వచ్చాడు. ఏమి సౌందర్యం అనుకుని నువ్వు ఎవరికి అన్నాడు. కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీచవా. ఓ శుభస్వరూపిణి, నీవెవరివి? దేవతా స్త్రీవా మానవ స్త్రీవా? నీ శరీరాన్ని చూస్తే దేవతా స్త్రీలా కనపడుతున్నావు, నేల మీద కాళ్ళు ఆంగుతున్నాయి కనుక నీవు మానవ స్త్రీలా కనపడుతున్నావు. మానవ స్త్రీలలో ఇటువంటి సౌందర్యం నేను ఎక్కడా చూడలేదు. మానవులకి దేవతలకి తేడా ఏంటంటే, దేవతలు నేల మీద గడువు పెట్టినా భూమికి కొంచెం పైభాగంలో ఉంటే వాళ్ళ కాళ్ళు నేల మీద ఆనవు. నీ కాళ్ళు అలా కాకుండా నేల మీద ఆని ఉన్నాయి కనుక నువ్వు మానవ స్త్రీలా కనపడుతున్నావు. మానవ స్త్రీలలో ఇటువంటి అపూర్వ సౌందర్యం చాలా అడుగు ఎవరిని అడిగితే ఏమో నాకు గుర్తు లేదు అన్నారు రాజుగారు. అయితే నీకు ఇలాని పేరు పెడుతున్నాను అని ఇలాని పేరు పెట్టి అక్కడే గాంధర వివాహం చేసుకున్నాడు బుధుడు. ఆ బుధుడికి ఇలాకి పురూరవుడు అని పేరు కలిగిన ఒక చక్రవర్తి పుట్టాడు. పురూరవు చాలా గొప్ప అంతగాడు మహావీరుడు. ఆయన పుట్టిన సమయంలో ఈలోపు అక్కడ ఇక్ష్వాకు వంశానికి పురోహితుడిగా ఉన్న వశిష్ఠుడితోటి, ఏమండి మా ఆయన సుజ్జమ్మ మహారాజు గారు వేటకు వెళ్ళి చాలా కాలం అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, రాకుండా ఉన్నాడు, కాస్త ఒక్కసారి ఆయన వెతకండి బాబో అంది భార్య, సుజ్జమ్మడి భార్య. వశిష్ఠుడు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఆలోచించి, అమ్మా ఇప్పుడు మీ ఆయన కాదు ఆవిడ అయిపోయారు మీ ఆయన కాదు అనగానే తెల్లబో ఏం జరిగిందండి అన్నది ఆవిడ. అంబికావనం అనే పేరుతో హిమాలయ పర్వతాలలో కేదారం దగ్గర ఒక వనం ఉన్నది, చాలా గొప్ప వనం. ఆ వనంలో పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంగా విహరించేవారు ఒకప్పుడు, అక్కడికి ఎవరు వచ్చేవారు కాదు. ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు జలక్రీడలు ఆడుతూ ఉండగా అక్కడికి సప్తఋషులు వచ్చారు. వాడు తెల్లబోయి ఏకాంతంగా జలక్రీడలు ఆడుతున్న ఆది దంపతుల దర్శనానికి పొరపాటు వచ్చామని లెంపలు వేసుకుని దండం పెట్టి దూరం నుంచి వెళ్ళిపోయారు. పార్వతీదేవికి కొంచెం కోపం వచ్చింది. తరచుగా ఏకాంతంగా ఇక్కడ మనం ఉంటున్నప్పుడు కూడా భక్తులు పరిగెత్తి వస్తున్నారు, అందులో మగవాళ్ళు జలక్రీడలు ఆడుతున్న ఆడవాళ్ళని చూడటం ధర్మం కాదు, కాబట్టి ఈ రోజు నుంచి ఇక్కడికి ఎవరైనా మగవాళ్ళు అడుగు పెట్టి ఈ చెరువులో నీళ్లు తాగినా ఇందులో స్నానం చేసినా ఆ క్షణమే వాడు స్త్రీలైపోదురుగా కానీ చెప్పించింది. దాంతో అప్పటి నుంచి ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరు ఆ వనం దగ్గరకు అడుగు పెట్టేవారు కాదు. పాపం రాజుగారికి తెలియదు. వేటకి వెళ్ళి ఆ వేట మీద తమకంతో అందులో స్నానం చేసి స్త్రీ అయిపోయాడు. ఈ విధంగా నీ భర్త సుజ్జమురుడు ఇలా అనే పేరుతో స్త్రీగా మారి చంద్రుడి కొడుకు బుధుడికి భార్య అయి ఒక కొడుకును కూడా కన్నాడారు. కానీ ఆవిడ వెంటనే ముందు మా ఆయన్ని చూడాలంటే వశిష్ఠుడు ఆవిడ వెంట పెట్టుకుని బుధుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఇదిగో ఈ బుధుడి భార్యగా ఉన్న ఇలా నీ భర్త అనగానే ఆవిడ తెల్లబో ఏమండి అంది. తమరెవరండి అంది ఆవిడ. అప్పుడు వశిష్ఠుడు శివుడిని మెప్పించి, పరమేశ్వర నీ భార్య ఇచ్చిన శాప వల్ల మహారాజు గారు ఈ దుస్థితిలో ఉన్నాడు, కాస్త ఆయన మార్పు చేయమంటే ఈ శాపాన్ని సంపూర్ణంగా మార్చే అధికారం నాకు లేదు, నా భార్య పెట్టిన శాపాన్ని నేను మారిస్తే రేపటి నుంచి మా ఇద్దరికి మధ్యలో పరపంచాలు వస్తాయి, కాబట్టి శాపాన్ని మారుస్తున్నాను. ఏమిటి, సంవత్సరంలో 6 నెలల పాటు ఈయన పురుషుడిగా ఉంటాడు, 6 నెలల పాటు స్త్రీగా ఉంటాడు, ఇది నేను ఈ మార్పు చేశాను. కానీ వెంటనే ఈ ఇల కష్ట మళ్ళీ సుజ్జమ్మడు అయిపోయింది. సుజ్జమ్మడు మహారాజు గారికి విషయం అర్థమయ్యి మళ్ళీ ఈ భార్యతో పాటు ఇంటికి వచ్చి 6 నెలలేమో మగవాడిగా ఉండడం, తన భార్యతోటి పిల్లలతోటి పిల్లలు జాగ్రత్తగా పెంచేవాడు. మళ్ళీ 6 నెలలు అయ్యాక స్త్రీ అయిపోయి ఈ బుధుడి యొక్క కొడుకుని పెంచడం మొదలెట్టాడు. దాంతో చరవంత ఆయనే తండ్రి ఆయనే తల్లి భయం ఉందండి వ్యవహారం అని అన్నారు. పాపం తట్టుకోలేక ఇది అవమానంగా ఉంది ఎందుకు వచ్చిందని కొంతకాలం పోయిన తర్వాత అక్కడ సుజ్జమ్మడిగా ఉన్నప్పుడు తన రాజ్యం అయోధ్యా సింహాసనాన్ని ఆ గుడికి ఇచ్చి, ఇక్కడ హస్తినాపుర సింహాసనాన్ని పురూరవ చక్రవర్తికి ఇచ్చి, నాయన అయోధ్యా నగరాన్ని సూర్యవంశపురాజులంతా వీరు పరిపాలించుకోండి, ఈ హస్తినాపురాన్నంతా చంద్రవంశపురాజులు వీరు పరిపాలించుకోండి. ఇది చంద్రవంశం ఎందుకు వస్తుంది అంటే చంద్రుడి యొక్క కొడుకు బుధుడి నుంచి పుట్టారు కనుక, నేను మగవాడిగా ఉన్నప్పుడు ఇక్ష్వాకు యొక్క కొడుకుని కనుక ఆ ఇక్ష్వాకు వంశం సూర్యవంశం, ఆ సూర్యవంశం ఈ చంద్రవంశం రెండు వంశాలు కూడా తరతరాలుగా ఈ భూమండలాన్ని సస్యశ్యామలంగా పరిపాలించుగాక అని దీవించి తన భార్యా సమేతంగా తపస్సు చేసి శాశ్వత బ్రహ్మలోక నివాసానికి వెళ్ళిపోయాడు. ఆయన పురూరవుడు తండ్రిచ్చిన రాజ్యాన్ని హస్తినాపుర సింహాసనాన్ని ఆక్రమించుకుని పరిపాలించాడు. ఈ పురూరవుడికి ఊర్వశి వల్ల మహానుభావుడు నహుష చక్రవర్తి పుట్టాడు. ఈ నహుషుడు 100 దశమేధ యాగాలకు 1 యాగం తక్కువగా చేశాడు. 99 దశమేధ యాగాలు చేసినవాడు నహుష చక్రవర్తి అండి. ఆ నహుష చక్రవర్తి కొడుకు ఇయాతి మహారాజు. ఇదిగో ఇయాతి మహారాజు గారి పరిపాలనకు వచ్చినప్పుడు గర్గాచార్యుడు ఆయన పురోహితుడిగా కుదిరాడు. గర్గాచార్యుడు ఇయాతి దగ్గర వచ్చి, ఇయాతి మహారాజా, కొన్ని కారణాలతో నేను నీకు పురోహితుడిగా ఉంటాను. నీ వంశంలో 28వ ద్వాపర యుగంలో ఒక మహాపురుషుడు పుట్టబోతున్నాడు. ఆ పురుషుడికి నేను జాతకర్మలు చెయ్యాలి. అందుకోసం నేను నీ వంశానికి పౌరోహిత్యం చేస్తానంటే ఇయాతి చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. గర్భుడంతటి వాడు తనయంత తాను పురోహితుడయ్యాడు మాకు చాలా అనుకున్నాడు. ఆయన శతాశ్వమేధాలు చేయించాట, 100 అశ్వమేధాలు చేయించాడు గర్గాచార్యుడు ఇయాతి ద్వారా. ఇయాతి మహారాజు గారు ఒకసారి వేటకి వెళ్ళాడు. ఈ కొడుకు అదంతా వారిపోయిందనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతకం ఉంటారు. ఇయాతి మహారాజు గారు కూడా వేటంటే ఇష్టమే. ఓసారి వేటకి వెళ్ళాడు ఆయన. ఓ మొత్తం ఆ రోజున ఆయన అద్భుతంగా వేట సాగింది. క్రూర మృగాలను చీల్చి చెండాడు. పూర్వం ముందు క్రూర మృగాలను చెండాడడం కోసమే వేటాడేవారు. అప్పుడప్పుడు క్రూర మృగాలు బాగా పెరిగిపోయి ఓళ్ళ మీద పడిపోయి ఓళ్ళలో ఉన్నటువంటి ప్రజల్ని హింసిస్తూ ఉంటే రాజులు వేటకు వెళ్ళి ఆ మృగాలను శిక్షించి ఆ తర్వాత మళ్ళీ ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసేవారు. అప్పుడు అన్ని మృగాలు ఉండి దాదాపు ఒక 25-30 ఏళ్ల క్రితం వరకు కూడా అడవులు ఉన్నాయండి. పూర్వం అన్నీ కూడా భయంకరమైన వనాలు, ఇప్పుడు జనారణ్యాలు అయిపోయాయి తప్ప. అప్పుడు వనారణ్యాలు, ఇప్పుడు జనారణ్యాలు. ఆ రోజుల్లో ద్వారకా తిరుమలని మేము ఏలూరు నుంచి వెళుతుంటే దారిలో చిరుతుకులు వచ్చాయి. మా చిన్నప్పుడు నాకు 8 ఏళ్ల వయసులో నడిచి వెళ్ళేవాడు మేము. ఆ రోజులు ఇన్ని బస్సులు ఉండేవి కావు. హాయిగా ఉండేది, పవిత్రమైన వాతావరణం అంతా పోయి ఇప్పుడు క్రమంగా అసలు మనిషి కంటే గొప్ప క్రూర మృగం లేకుండా అయిపోయాట. అందుకే భవిష్య పురాణాలు ఏం చెప్పారో తెలుసా? రాబోయే 25 సంవత్సరాల్లో ఈ భూమండలంలో ప్రతి నలుగురిలో ముగ్గురు వెళ్ళిపోతున్నారు. కేవలం 1వ వంతు మాత్రమే జనాభా మిగులుతుందని వ్యాసుడు ఎప్పుడో చెప్పేశాడు. దానికి కారణం వేదాలని తిట్టేవాళ్ళు. ఇంకా వేదాలే కాకుండా ఇదిగో కొంతమంది ప్రొఫెసర్లను పేరు పెట్టుకుని బ్రాహ్మణుడు అంటే సామరు పోతుంది వాళ్ళ స్టేట్మెంట్. ఇలా కచ్చకచ్చవాడు అవుతూ ఉంటే ఏమవుతుంది? ఒక స్థాయి దాటి పుణ్యకార్యాలు చేసేవాళ్ళని తిడుతూ ఉంటే ఆ పాప ఫలితంగా భూమండలం వేడెక్కిపోతుంది. ఇవాడ భూమి వేడెక్కడానికి మూల కారణం మనం చేస్తున్న పాపాలి, మనం అందిస్తున్న కాలుష్యం. భౌతిక కాలుష్యం, మానసిక కాలుష్యం రెండూ కలిసి భూమిని విధ్వంసం చేయబోతున్నాయి. అక్కడ ఇక్కడ అని కాదు, ఒక్క వేదవ్యాసుని మార్గంలో ఉన్న పురాణాలని శ్రద్ధగా వినేవాళ్ళకి మాత్రం మరణం లేదు. కాబట్టి మీకు ఎవరికి కూడా మరణం అవ్వదు. ఆ సునామీలో మీరేమవ్వరు, ఖచ్చితంగా మీరు ఉంటారు. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి వరుసగా ఉంటున్నారు కనుక శ్రద్ధగా పురాణాలు. వ్యాసుడు సుస్పష్టంగా చెప్పాడు, వ్యాసుడి యొక్క పురాణాలకు ఆ అద్భుతమైన దివ్యశక్తి ఉందండి. దానిలో ప్రతి అక్షరం ఒక బీజం, ఒక గొప్ప మంత్రం అన్నమాట. ఆ మహామంత్రాలు కాబట్టి ఎన్ని యుగాలు గడిచినా ఇప్పుడు కూడా భారతాన్ని వింటుంటే వెళ్ళి కొత్తగా ఉన్నటువంటి భాగవతం వింటుంటే ఎంతమంది చెప్పినా వెళ్ళి వినాలనిపిస్తుంది. దానికి గల కారణం దానిలో ఉన్న నిబద్ధత, ధర్మం, నిజాయితీ ఉన్నది ఉన్నట్టుగా రాయటం. అందులో వాళ్ళకి కల్పించి రాయవలసిన అవసరము లేదు. అందుకే ఆయన భారతానికి ఇతిహాసము అని పేరు పెట్టాడు. ఇది హ ఆస, ఇది ఇట్లుండెను అని పేరు పెట్టాడు ఆయన. వాళ్ళకి తెలియక వాడిని నమ్మడల్లా. ఆ రోజుల్లో ఏదో టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటే నమ్మాలా? ఇప్పుడు అంతే మన కళ ముందు కనపడ్డల్లా. వంకాయలు కూడా బీటీ వంకాయలు సృష్టిస్తున్నారు వీళ్ళకి. ఆ రోజుల్లో వేదవ్యాసాదులు సృష్టిలోంచి అపూర్వ శక్తులతో మహానుభావులు ఎంతో మందిని సృష్టించడం ఆశ్చర్యం ఉన్నది. అదేం పెద్ద కష్టం కాదు. ఆ విద్య వీడికి తెలియదు. అతి మొత్తంగా ఎందుకు చెప్తానంటే, ఆ పూర్వకాలంలో కేవలం క్రూర మృగాలను హింసించి తద్వారా ప్రజలు రక్షించడానికి అరుదుగా 1 ఏడాదికో 2 ఏళ్లకో లేక 5 ఏళ్లకో వేటకు వెళ్ళేవారు. అది కూడా శరత్కాలంలోనే వెళ్ళేవారు. శరత్కాలంలో వేటకు వెళ్ళాలి, అప్పటికి బాగా జంతువులు పెరుగుతాయి కనుక. ఓ రోజు నయ్యన వేటకు వెళ్ళాడు. అప్పుడు ఒక నూతిలో నుంచి మూలుగు వినపడింది. రక్షించండో అని, రక్షించండో అని. ఈయన నూతి దగ్గరికి వెళ్ళాడు. అగాధంగా ఉంది ఒక నూయి, అందులో నీళ్ళు ఒక చుక్క లేదు. లోపల అస్పష్టంగా ఒక స్త్రీ కనబడుతుంది. ఈయన ఎవరు ఆ స్త్రీ అని లోపలికి తేలిపారు చూసి, ఎవరంటే భార్గవిని రక్షించండి అని వినబడింది. భార్గవి అంటే శుక్రాచార్యుడు కూతురు దేవయ్య అని ఆవిడ మీరు అసలు పేరు. ఒకప్పుడు రాక్షసులకి రాజు వృషపరుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆ వృషపరుడు అనేటటువంటి రాక్షసరాజు గారికి శర్మిష్ఠ అని ఒక గొప్ప కూతురుడు, చాలా అంతగత్తే. కాకపోతే మహారాజు గారి కూతురు కనుక పదవిలో ఉంది కనుక కొంచెం గర్వం కూడా ఉండేది. అందుకే శర్మిష్ఠ గర్విష్ఠి అని కూడా పేరు. ఆవిడకి 1000 మంది దాసీ జనం ఉండేవారు. ఈ 1000 మంది దాసీ జనంతో శర్మిష్ఠ అప్పుడప్పుడు ఆటలకి పోతూ ఉండేది. ఆవిడకి 20 ఏళ్ల వయస్సులో శుక్రాచార్యుడి కూతురు దేవయానితో కలిసి ఒకసారి అడవికి వచ్చింది. శుక్రాచార్యుడు ఈ వృషపరుడికి గురువు, రాక్షస గురువు కనుక ఆయన. ఒకరోజున ఈ దేవయాని శర్మిష్ఠ, శర్మిష్ఠతో ఉన్న 1000 మంది దాసదాసీ జనాలు కలిసి అడవిలో పుష్పాపచయమును కార్యక్రమం మొదలుపెట్టారు. అడవుల్లో కూడా పూల తోట పెంచి రాజభటులు ఆ పూల తోటలోకి కేవలం రాజుగారికి సంబంధించిన వాళ్ళనే వెళ్ళనిచ్చేవారు. అక్కడికి వెళ్ళి పువ్వులు కోసుకోవడానికి పుష్పాపజయం అని పేరు. సరదా కోసం అప్పుడప్పుడు వెళ్ళి పువ్వులు కోసుకోవడం అని కార్యక్రమం మొదలుపెట్టేవారు. ఆ పువ్వులు దండలకు వచ్చి ఒకళ్ళొకడు ముడుచుకుని మన్మధుడికి రతీదేవికి పూజ చేసి ఏదో కాసేపు కాలక్షేపం చేసి సాయంత్రం ఇంటికి పోయేవారు. వీళ్ళంతా పువ్వులు కోసుకుంటున్నారు. ఆ కోట కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, అందుకని ఎండ ఎక్కువగా ఉంది జలక్రీడలు ఆడదాం అనుకున్నారు శర్మిష్ఠ దేవయ్య అని ఈ స్త్రీలు. ఆ పూల తోటలోని ఒక విశాలమైన చెరువు ఉంది, అందులో ఈతలాడడానికి వీలుగా నిర్మాణం చేయించాడు రాజుగారు. అందులో అడుగు పెట్టాడు వీడు. ఆ పూల తోటలోకి ఎవరు రారు. రాజభటుల చుట్టూతో దట్టమైనటువంటి కాపలా పెడతారు కనుక కేవలం ఈ స్త్రీలు తప్ప మాట వరుస కూడా రాజభటులు కూడా లోపలికి రారు. అందుకే వీళ్ళు ఏం చేశారు, పైరున్న చీరలు తీసేసి అక్కడ పెట్టేసి కేవలం ఉపవస్త్రాలతో హాయిగా అందులో ఈత కొట్టుకోవడం మొదలెట్టారు. ఇంతలో ఏం జరిగింది, పెద్ద గాలి వీచింది. ఈ గాలికి ఈ మొత్తం చీరలన్నీ ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. చీరలు ఎగిరిపోతున్నాయని అందరూ పైకి వచ్చేసి తొందర తొందరగా ఆ చీరలు లాక్కుని కట్టుకున్నారు. ఆ కట్టుకోవడంలో దేవయాని చీర శర్మిష్ఠకి, శర్మిష్ఠ చీర దేవయానికి వచ్చింది. శర్మిష్ఠ పళ్ళు పటపట పలికి, వసి దేవయాని, ఒక ముష్టి బ్రాహ్మణుడి కూతురు, మీ నాన్న మా నాన్న దగ్గర ఉద్యోగం చేసుకుంటున్నవాడు, నెల జీతం మీద బతుకుతున్నవాడు, అటువంటి ఒక సామాన్య పురోహితుడి కూతురు నువ్వు, నా చీర కట్టుకుంటావా మహారాజు కూతుర్ని, అందులో మామూలు రాజు కాదు సర్వం సహా చక్రవర్తి రాక్షసరాజు వృషపరుడి కూతుర్ని నా చీర నువ్వు కట్టుకుంటావా అని నోటి వచ్చినట్టు తిట్టింది. దాంతో దేవయాని కోపం వచ్చింది. మా నాన్న ఏమో ముష్టికి పనిచేయటంలా మీ నాన్న దగ్గర జీతం కోసమును, అసలు మా తండ్రి గారి మంత్రబలం వల్లే మీ నాన్నగారికి ఈ రాజ్యం వచ్చింది, లేకపోతే ఈనాడు ఇంద్రుడు మీ నాన్న అంతం చూసేవాడు అన్నది. వాదోపోదాలు చేయకూడదు అండి. అసలు వాదున వచ్చునదే కీడు సొమ్ము వసుధనుసు, అది వాదోపోదాల వల్ల ఎప్పుడు కీడే వస్తుంది మనకి. అందుకే ఎవడన్నా నోటికొచ్చినట్టు తిట్టేస్తూ ఉంటే ఓ దండం పెట్టి ఊరుకోవడం మంచిది.